నమస్తే, వీకెండ్ కామెంట్ బై ఆర్కేకు స్వాగతం. పెద్ద నోట్ల రద్దు ప్రయోగం వికటించడంతో మోదీ అమిత్ షా ద్వయం ఏ పద్దులపై కన్నేసింది? కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్ పాలక మండలికి ఏ అంశంపై ఘర్షణ మొదలయ్యింది? ఆర్బీఐ నుంచి 3 లక్షల కోట్లను దారి మళ్లిస్తే జరిగే పరిణామమేంటి? దేశంలో ప్రతిష్ట కోల్పోతున్న వ్యవస్థల జాబితాలోకి కొత్తగా ఏ పేర్లు వచ్చి చేరాయి? ఒకప్పుడు పాలక పెద్దలకు వణుకు పుట్టించిన కాగ్ ఇప్పుడు ఎవర్ని చూసి వణుకుతోంది? మోదీ అధికారంలోకొచ్చాక మీడియా సంస్థలకు ఎలాంటి దుస్థితి దాపురించింది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
దేశంలోని ప్రతిష్టాత్మక వ్యవస్థలన్నీ విశ్వసనీయత కోల్పోతున్న దశలో ప్రధాన మీడియా కూడా ఈ జాబితాలో చేరిపోతోంది. అధికారంలోకి వచ్చిన వారు రాజ్యకాంక్షతో రగిలిపోతూ ఉండడం వల్ల స్వతంత్రంగా పనిచేయవలసిన వ్యవస్థలన్నీ విపరీతమైన ఒత్తిళ్లకు లోనవుతున్నాయి. ప్రజలిచ్చిన అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలన్న దురాశతో పాలకులు వ్యవహరించడం వల్ల ఈ దుస్థితి చోటు చేసుకుంటోంది. దారి తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టవలసిన, ఒత్తిళ్లకు లోనవుతున్న వ్యవస్థలకు అండగా నిలబడవలసిన న్యాయ వ్యవస్థ విశ్వసనీయత కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. న్యాయ వ్యవస్థలో కూడా లొసుగులున్నాయని, అవినీతి పరులున్నారని న్యాయమూర్తులే బహిరంగంగా వ్యాఖ్యానించుకునే పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తరువాత ప్రతిష్టాత్మక వ్యవస్థలన్నీ ఆటుపోట్లకు గురవుతున్నాయి. ఇప్పుడు రిజర్వు బ్యాంకు కూడా తాజాగా ఈ జాబితాలో చేరే ప్రమాదం కనిపిస్తోంది. ప్రభుత్వానికి, రిజర్వు బ్యాంకు పాలక మండలికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు లక్షల కోట్లొచ్చి పడిపోతాయని కేంద్రంలోని పెద్దలు భావించారు. నోట్ల రద్దు వల్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునే దారులు మూసుకుపోయి నల్లధనంగా భావిస్తున్న డబ్బు బ్యాంకు ఖాతాల్లోకి చేరదని, ఫలితంగా కనీసం 4-5 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి అప్పనంగా లభిస్తాయని నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం భావించింది. ఆచరణలో అలా జరగకపోయేసరికి ఇప్పుడు రిజర్వు బ్యాంకు వద్దున్న సంక్షోభ నివారణ నిధులపై కేంద్ర పెద్దల దృష్టి పడింది. ఈ నిధుల నుంచి 2-3 లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానాకు మళ్లించాలన్న ఒత్తిడి రావడంతో రిజర్వు బ్యాంకు పాలక మండలి నుంచి ప్రతిఘటన మొదలైంది. పెద్ద నోట్ల రద్దు అనే నిర్ణయాన్ని దేశ ప్రయోజనాల కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకోవడం వల్లనే ఈ దుస్థితి దాపురించింది. నోట్ల రద్దు వల్ల ఆదా అయ్యే లక్షల కోట్లతో పేద ప్రజలకు, ముఖ్యంగా ఉత్తర భారతంలోని పేదలకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల వంతున వారితో ఓపెన్ చేయించిన జన్ధన్ ఖాతాలలో వేయాలని కేంద్ర పెద్దలు భావించారు. ఈ చర్య వల్ల తమ రాజకీయ అధికారం సుస్థిరమవుతుందని మోదీ షా ద్వయం భావించింది. పక్కా ప్రణాళిక ప్రకారమే జన్ధన్ ఖాతాలను ప్రారంభింపజేశారు. ఆ తర్వాత నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థ పట్ల సరైన అవగాహన లేని మోదీ షా ద్వయం రచించిన పథకం వెడిసి కొట్టింది. దీంతో ఇప్పుడు జన్ధన్ ఖాతాలను తెరిచిన పేదలను సంతృప్తి పరచడం ఎలాగో తెలియని కేంద్ర పెద్దలు తలపట్టుకోవలసిన పరిస్థితి. ఈ క్రమంలోనే రిజర్వు బ్యాంకు వద్దున్న నగదు నిల్వలపై వారి దృష్టి పడింది. తొలుత 2-3 లక్షల కోట్లను ప్రభుత్వ ఖజానాకు బదలాయించాలని కోరిన పాలక పెద్దలు కనీసం 1 లక్ష కోట్లైనా మళ్లించవలసిందిగా రిజర్వు బ్యాంకుపై ఒత్తిడి తెస్తున్నారు. విచిత్రమేమిటంటే రిజర్వు బ్యాంకు నుంచి ఆశిస్తున్న నిధులతో ఏమి చేయబోతున్నారో మాత్రం కేంద్ర పెద్దలు చెప్పడం లేదు. రాజకీయ లక్ష్యంతో తీసుకునే నిర్ణయాల వల్ల జరిగే అనర్థాలకు ప్రస్తుత పరిణామాలు అద్దం పడుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికై దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం, అనర్హులను, అవినీతి పరులను ఆ సంస్థల్లోకి ప్రవేశపెట్టడం వంటి చర్యల వల్ల సిబిఐ, ఈడీ వంటి సంస్థల ప్రతిష్ట ఇప్పటికే మసకబారుతోంది. తాజాగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా ఈ జాబితాలో చేరడం దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ సంస్థలు వ్యక్తులపై నిఘా పెట్టి తప్పు చేసిన వారిని దండించే అధికారం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇతర విభాగాల్లో పనిచేసే అధికారులు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అంటే హడలిపోతారు. అలాంటి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా ఉందని సెలవుపై పంపబడిన సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ తాజాగా ఆరోపిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలలో లొసుగులను, ప్రభుత్వాల నిర్ణయాలలోని లోటుపాట్లను ఎత్తిచూపే కాగ్ వంటి సంస్థ కూడా విశ్వసనీయత కోల్పోతున్న వ్యవస్థల జాబితాలో చేరుతోంది. కాగ్ ఇచ్చే నివేదికలకు ఒకప్పుడు ఎంతో విలువ ఉండేది. శాసనసభలు, పార్లమెంట్లలో కాగ్ నివేదికలు ప్రకంపనలు రేపేవి. కాగ్ ఎత్తిచూపిన లోపాలను సమర్థించుకోవడానికి ప్రభుత్వాలు అష్టకష్టాలు పడేవి. 2G స్పెక్ట్రమ్, బొగ్గు క్షేత్రాల కేటాయింపు వంటి వ్యవహారాలలో కాగ్ ఇచ్చిన నివేదికల ఆధారంగానే రచ్చ జరిగి యూపీఏ ప్రభుత్వం 2014 ఎన్నికలకు ముందు ప్రజల ముందు దోషిగా నిలబడి అధికారం కోల్పోయింది. ఇప్పుడు అదే కాగ్ సంస్థ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లపై నివేదిక ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై పలువురు మాజీ బ్యూరోక్రాట్లు ఒక బహిరంగ లేఖలో కాగ్ ని నిలదీశారు. స్వతంత్రంగా స్వేచ్ఛగా పనిచేయవలసిన వ్యవస్థలు, సంస్థలు ఆ పని చేయలేకపోతున్నాయంటే అధికారంలో ఉన్నవారికి భయపడుతున్నట్టేనని భావించవలసి ఉంటుంది. అధికారంలో ఉన్నవారికి ఎందుకు భయపడుతున్నారంటే వారికి ఏవో స్వీయ ప్రయోజనాలు ఉండి ఉంటాయని సందేహించవలసి వస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలోని పెద్దల వద్ద అధికారాలన్నీ కేంద్రీకృతం కావడం వల్ల ఈ దుస్థితి ఏర్పడుతున్నది. ఒకప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పట్ల సామాన్య ప్రజలకు పెద్దగా అవగాహన ఉండేది కాదు. స్థానిక సంస్థలతోనే వారికి సంబంధాలుండేవి. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రుల గురించి పెద్దగా తెలిసేది కాదు. ఇప్పుడు అలా కాదు. ప్రధాని, ముఖ్యమంత్రుల వద్ద అధికారాలన్నీ కేంద్రీకృతమయ్యాయి. మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా ప్రధాని, ముఖ్యమంత్రి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితి. ప్రధాని, ముఖ్యమంత్రి కరుణకు దూరమైతే ఎవరికైనా ఇబ్బందులు తప్పని పరిస్థితి. నేపథ్యంలో మీడియా కూడా విశ్వసనీయత కోల్పోతున్న వ్యవస్థల జాబితాలో చేరిపోతోంది. అధికారంలో ఉన్నవారిని ఎదిరించి బతికి బట్టకట్టలేని దుస్థితి ఉండడం వల్ల ప్రింట్ మీడియా గాని, ఎలక్ట్రానిక్ మీడియా గాని తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించలేని దుస్థితిలో ఉన్నాయి. దేశంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియాకు ఉన్న స్వేచ్ఛ ఏపాటిదో తేలిపోయింది. ఏ ఒక్క మీడియా సంస్థ కూడా కేంద్ర పెద్దలను ఎదిరించి నిలబడలేని పరిస్థితి. జాతీయ మీడియాను అదుపులోకి తెచ్చుకున్న పాలక పెద్దలు ప్రాంతీయ మీడియాపై కూడా దృష్టి సారించారు. దీంతో ఒకటి అరా మీడియా సంస్థలు మినహా మిగతావన్నీ ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపలేని నిస్సహాయ స్థితికి చేరుకున్నాయి. మీడియా ఈ దుస్థితికి చేరుకోవడానికి నిర్వహణ వ్యయం విపరీతంగా పెరిగిపోవడం ప్రధాన కారణం. ప్రభుత్వాల సహకారం లేనిదే మనుగడ సాగించడం దుర్లభం కావడంతో మీడియా సంస్థలు రాజీ ధోరణిని అలవర్చుకుంటున్నాయి. దీనికి తోడు రాజకీయ స్వీయ ప్రయోజనాలున్నవారు మీడియాలోకి జొరబడడంతో స్వతంత్రంగా పనిచేస్తూ వచ్చిన మీడియా సంస్థలు ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ పరిణామాలతో ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న అవినీతి, అక్రమాలు వెలుగు చూడడం లేదు. ఉదాహరణకు రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణాన్ని తీసుకుందాం. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎంత గొంతు చించుకున్నా ఈ అంశాన్ని హైలైట్ చేయడానికి జాతీయ మీడియా ఆసక్తి చూపలేదు. ప్రాంతీయ మీడియాలోనూ, వెబ్సైట్లలోనూ ఈ వ్యవహారానికి సంబంధించి విస్తృతంగా కథనాలు వచ్చిన తర్వాత జాతీయ మీడియా ఇప్పుడిప్పుడే కొంచెం ప్రాధాన్యమిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ లేదా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు భయపడడం వల్లే ఇలా జరుగుతోందా అంటే అవుననే చెప్పాలి. భారతీయ వార్తాపత్రికలన్నింటికీ ప్రాతినిధ్యం వహించే సంస్థను ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అంటారు. ఈ సంస్థ పాలక మండలి సభ్యులు గతంలో ప్రధానమంత్రులుగా పనిచేసిన వారిని కలుసుకుని వార్తాపత్రికల సమస్యలను వివరిస్తూ ఉండేవారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక ఈ సంస్థ పాలక మండలికి ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మీడియా సంస్థల హోంకరింపుల వెనక ఎంతటి బేలతనం ఉందో నరేంద్ర మోదీకి తెలుసు. కనుకే ఆయన ఐఎన్ఎస్ పాలక మండలిని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థల మాదిరిగానే మీడియా సంస్థలు కూడా బెదిరిస్తే బెదిరిపోతారని మోదీ షాద్వయం గుర్తించి అమలు చేస్తోంది. అయితే ప్రతి దానికి ఒక విరుగుడుంటుంది. ప్రధాన మీడియా సంస్థలు ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగిపోయి నిష్పక్షపాతంగా వ్యవహరించలేకపోతున్నాయి కనుక వెబ్సైట్లు పురుడు పోసుకుంటున్నాయి. పరిశోధనాత్మక కథనాలు కావాలంటే వెబ్సైట్లను ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ వెబ్సైట్లకు ఆదరణ కూడా పెరుగుతోంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్ల వ్యవహారం నుంచి ప్రధానమైన వ్యవహారాలన్నీ వెబ్సైట్ల ద్వారానే ముందుగా వెలుగు చూస్తున్నాయి. గతంలో జాతీయ మీడియాలో వచ్చే వార్తల ఆధారంగా ప్రాంతీయ మీడియా కథనాలు ప్రచురించేది. ఇప్పుడు జాతీయ మీడియా ప్రేక్షక పాత్ర పోషిస్తూ మౌనంగా ఉండిపోవడంతో వెబ్సైట్ల ఆధారంగా స్వతంత్రంగా పనిచేయాలనుకుంటున్న ప్రాంతీయ మీడియా సంస్థలు కొన్ని కథనాలు రూపొందించుకుంటున్నాయి.
వీకెండ్ కామెంట్ లో ఓ స్వల్ప విరామం తీసుకుందాం. విరామం తర్వాత వైసీపీ అధినేత జగన్ క్షేమంగా ఉండడం ఎవరికి ఎక్కువ అవసరమో తెలుసుకుందాం. కేసీఆర్ హయాంలో తెలంగాణలో మీడియా సంస్థల అస్తిత్వం ఎలా తయారైంది, కొంగరకలాంలో బహిరంగ సభ విఫలమైన ప్రధాన మీడియా ఏ స్వరం వినిపించింది, ప్రధాన మీడియా సంస్థల గొంతు నొక్కిన నిజానిజాలు ఎవరు వెలికి తీస్తున్నారు, వెబ్సైట్లు సోషల్ మీడియా ఇంతలా క్రియాశీలం కావడానికి కారణమేంటి, ఏపీలో కోడి కత్తి వ్యవహారం ఇంకా ఎటువంటి చిటపట్లను రాజేస్తున్నది.
జాతీయ స్థాయి తరహాలోనే ఇప్పుడు తెలంగాణలో కూడా మీడియా సంస్థలు బిక్కుబిక్కుమంటూ పనిచేయవలసిన పరిస్థితి. ప్రభుత్వంలోని తప్పొప్పులను ఎత్తి చూపితే పాలకుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుందన్న భయం మీడియా సంస్థలను వెంటాడుతోంది. జాతీయ మీడియా తరహాలోనే తెలంగాణలో కూడా దాదాపు అన్ని మీడియా సంస్థలు తల వంచుకునే పనిచేస్తున్నాయి. అధికారంలో ఉన్నవారితో గొడవెందుకు అన్న రాజీ ధోరణిని అలవర్చుకున్నాయి. ప్రతిపక్షాలకు ప్రాధాన్యం ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో మీడియా ఉంది. మీడియాను కట్టడి చేయడం వల్ల అధికారంలో ఉన్నవారు శాశ్వతంగా అధికారంలోనే కొనసాగుతారా అంటే గ్యారంటీ లేదు. మీడియాలో వ్యతిరేక వార్తలు రాకపోవడం వల్ల అంతా సవ్యంగానే ఉందన్న భ్రమల్లో పాలకులు బతికేస్తున్నారు. ప్రధాన మీడియా రాజీ ధోరణికి అలవాటు పడడం వల్ల సోషల్ మీడియా విజృంభిస్తోంది. ఫలితంగా ప్రధాన మీడియాకు విశ్వసనీయత సన్నగిల్లి వెబ్సైట్లకు సోషల్ మీడియాకు ఆదరణ పెరగడంతో పాటు విశ్వసనీయత పెరుగుతోంది. ప్రగతి నివేదన సభ పేరిట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొంగర్ కలాన్లో నిర్వహించిన భారీ బహిరంగ సభ విఫలమైనప్పటికీ ప్రధాన మీడియా ఆ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో సోషల్ మీడియా విజృంభించింది. ప్రధాన పత్రికలు ఛానళ్లలో ఈ వార్త రాకపోయినా ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ ఏమి జరిగిందో తెలిసిపోయింది. లోపాలను కప్పిపుచ్చుకోవాలనుకోవడం రోగాన్ని దాచిపెట్టుకోవడమే అవుతుంది. వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకోకపోతే వచ్చిన రోగం మనల్ని ఎలా కమ్మేస్తుందో ప్రభుత్వాలు కూడా లోపాలను తెలుసుకోకుండా అంతా పచ్చగానే ఉందనుకుంటే ఏదో ఒకరోజు భంగపాటుకు గురికాక తప్పదు. ప్రధాన మీడియాలో వచ్చే వార్తల ఆధారంగా కథనాలు విశ్లేషణలు వెలువరించవలసిన సోషల్ మీడియా ఇవాళ ప్రధాన మీడియాకు మార్గదర్శకం కావడం ఒక విషాదకర సందర్భం. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ప్రధాన మీడియా అనుసరించవలసిన దుస్థితి. కేంద్రంలోని పెద్దలు గత 4.5 ఏళ్లుగా మీడియాను ఎంతగా అదుపాజ్ఞలలో ఉంచుకున్నా ప్రజల్లో తమ పట్ల వ్యతిరేకత ఏర్పడకుండా నిలువరించలేకపోతున్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. ప్రధాని నరేంద్ర మోదీకి పాపులారిటీ రోజురోజుకి క్షీణించడం వాస్తవమే కదా. మీడియాను అణిచిపెట్టినా తమపై వ్యతిరేకత ఏర్పడకుండా ఆపలేకపోతున్నారంటే అందుకు ప్రత్యామ్నాయ మీడియాగా జనం ముందుకొచ్చిన వెబ్సైట్లు సోషల్ మీడియానే కారణం. సెమీఫైనల్ గా భావిస్తున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లలో భారతీయ జనతా పార్టీ ఎదురు ఇదుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ మాయాజాలం అక్కడ పనిచేయడం లేదు. మిడతల దండులా వాలిపోయే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రజల మనసు మార్చలేకపోతున్నారు. ఇవాళ దేశంలో కాయకష్టం చేసుకునే వారి వద్ద కూడా స్మార్ట్ ఫోన్లున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు వ్యాఖ్యానాలు వారికి నిమిషాల్లో చేరిపోతున్నాయి. ఈ కారణంగా ప్రధాన మీడియా దాచిపెట్టినా ఏది దాగడం లేదు. తెలంగాణలో కూడా అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి వాతావరణం అనుకున్నంత అనుకూలంగా లేదంటే అందుకు సోషల్ మీడియా అనే కారణం. ప్రధాన మీడియా ఇస్తున్న సహకారం, ప్రచురించే ప్రసారం చేసే కథనాలే ప్రాతిపదికగా ఉండుంటే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎదురుండకూడదు. 100 సీట్లేం కర్మ, అన్ని సీట్లు దక్కాలి. క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదని వార్తలొస్తున్నాయంటే ఆలకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రధాన మీడియా వంత పాడుతోంది కదా అని భరోసాతో ఉండిపోతే ఎప్పుడో ఒకప్పుడు కొంప మునుగుతుంది. ఇవాళ తెలంగాణలో సాధారణ ప్రజలలో ప్రధాన మీడియా పట్ల చులకన భావం ఉంది. అధికార పార్టీ పల్లకి మోస్తున్నారన్న అభిప్రాయం ఉంది. అయినా పల్లకి ఎక్కిన వాడికి గాని మోస్తున్న వాడికి గాని ప్రయోజనం కలగని పరిస్థితి. మీడియాను లొంగదీసుకున్నా ప్రజల్లో సానుకూలతను పెంచుకోలేని స్థితిలో పాలకులు ఉంటున్నారు. పాలకులకు భయపడి అణకువగా ఉండడం వల్ల ప్రధాన మీడియా తన విశ్వసనీయతను కోల్పోవలసిన దుస్థితి మరోవైపు ఏర్పడుతోంది. అంటే ప్రస్తుత పరిణామాల వల్ల ఉభయ పక్షాలకు నష్టం జరుగుతోంది. మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యతిరేకంగా వ్యవహరించడం కొత్తేమీ కాదు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇష్టంతో చేయడం వేరు, భయంతో చేయడం వేరు. భయపెట్టడం వల్ల తాత్కాలిక ప్రయోజనం పొందవచ్చునేమో గాని శాశ్వత ప్రయోజనం దక్కదు. గదిలో బంధించి కొడితే పిల్లి కూడా పులిలా ఎదురు తిరుగుతుంది. ఆత్మరక్షణ కోసం పిల్లి పులి అవుతుంది. ఇప్పుడు మీడియా కూడా తన మనుగడ విశ్వసనీయత కోసం స్వతంత్రంగా పనిచేయవలసిన అవసరం ఏర్పడుతోంది. లేని పక్షంలో సోషల్ మీడియా ధాటికి ప్రధాన మీడియా కుప్పకూలే రోజులు ఎంతో దూరంలో లేవు. కాసేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వద్దాం. కోడి కత్తి వ్యవహారం ఇప్పటికీ ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ గానే ఉంది. చిన్న గాయానికి 3 వారాల పాటు విశ్రాంతి తీసుకున్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి మళ్లీ పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రకు వెళుతున్న తన కుమారుడిని ప్రజలే కాపాడుకోవాలని ఆయన తల్లి విజయలక్ష్మి కోరుతున్నారు. ఒక తల్లిగా కుమారుడి యోగక్షేమాల పట్ల ఆమెకు ఆందోళన ఉండడం సహజమే. అయితే ఇక్కడ గతం గుర్తుకొస్తోంది. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ముఖ్యమంత్రి పదవి ఇవ్వని కారణంగా కాంగ్రెస్ తో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ కేసులొచ్చి పడి జైలుకు వెళ్లారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసిన జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల రాజశేఖర్ రెడ్డి మరణం వెనక కుట్ర ఉందని, సోనియా గాంధీ కారణమని ఆరోపిస్తూ ప్రచారం చేశారు. ఎన్నికలలో ప్రయోజనం దక్కగానే కుట్ర థియరీని మర్చిపోయారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్నందున కోడి కత్తితో చేసిన గాయాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించడం సహజమే. అయితే జగన్ పై జరిగిన దాడిలో ప్రధాన నిందితుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆరోపించడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు. అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న జగన్ పై దాడి చేయిస్తే నష్టం చంద్రబాబుకే అన్నది ప్రాథమిక సూత్రం. గతంలో రాజశేఖర్ రెడ్డిని సోనియా గాంధీ చంపించారని ఆరోపించినప్పుడు ప్రజలు నమ్మి ఓట్లేయలేదు. రాజశేఖర్ రెడ్డిపై ఉన్న సానుభూతితో మద్దతిచ్చారు. ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నట్టుగా కోడి కత్తితో కాకుండా పెద్ద కత్తితో జగన్ కు చిన్న గాయం చేసి ఉన్న చంద్రబాబు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేది. జగన్ అభిమానిగా చెప్పుకున్న శ్రీనివాసరావు దాడికి కోడి కత్తిని ఎంచుకున్నందుకు చంద్రబాబు ఆయనకు పరోక్షంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తన అభిమాన నాయకుడికి సానుభూతి లభించడానికై శ్రీనివాసరావు మరో ఆయుధాన్ని ఎంచుకుని ఉంటే చంద్రబాబు అండ్ కో ఆత్మరక్షణలో పడి ఉండేది. విజయలక్ష్మి కోరుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర ముగిసే వరకే కాదు, వచ్చే ఎన్నికలు ముగిసే వరకు కూడా ఆయన క్షేమంగా ఉండాలని మనమందరం కోరుకుందాం. చంద్రబాబు అయితే ఇంకా ఎక్కువ కోరుకోవాలి, ఎందుకంటే అది ఆయనకు అవసరం.
ఇది